वज्रकाय महावीर विक्रम मारुति नंदन हनुमा शोक निवारण भूत नायक असुर निकंदन कनुमा।
ఇది గాక ఎవరో వచ్చారు అక్కడికి. ఆవిడెవరు? ఒక నల్లని స్త్రీ, ఎర్ర బట్టలు కట్టుకుంది. కట్టుకుని రావణాసురుడి దగ్గరికి వచ్చింది. ఆ సమయంలో రావణాసురుడు నొన్నగా గుండు గీకీర్చుకున్నాడు. కిరీటం తీసి పక్కన పెట్టుకున్నాడు. వాడికి నొన్నగా గుండు గీకారు. ఇంకా తిరుపతి మెట్లైనా ఉంటాయి కాస్త. తిరుపతిలో చవడం అంటే పూర్తిగా నొన్నకూడదు. ఎక్కడో చోట పిసరికి గుంచుతారు. అది ఒక నియమం అనుకుంటారు అక్కడికి. దానివల్ల లాభం ఉందని కూడా కొంతమంది పెద్దలు అంటారు. అందుకే ఎక్కడైనా కొంచెమైనా గరుకు ఉంచాలట, పూర్తిగా నున్నగా చేయకూడదు. అందువల్ల వాళ్ళు అందువల్ల తప్ప అదేదో కక్షతో చేసేది కాదు పాపం. కానీ వీడు తల మరీ నున్నగా ఉందన్నమాట. పూర్తిగా నెత్తి మీద వెంటుకు లేకుండా ఎక్కడి నుంచి ఇక్కడ దాకా నున్నగా ఎలా ఉంటుందో అలా ఉన్నాడు వాడు. అలా నున్నగా గుండు గీయించుకున్న రావణాసురుడి దగ్గరికి ఒక నల్లని స్త్రీ వచ్చి ఎర్రని బట్టలు కట్టుకున్నవాడు మెడకి తాడేసి గొరగొరగొర ఈడ్చుకుపోవడం మొదలుపెట్టింది. వాడు ఈడ్చుకుపోతుంది. ఇక 1000 గాడిదలు పొంచినటువంటి ఒక రథం వచ్చింది. ఆ రథంలోకి వీడిని పారేసి అటు ఇటు తిప్పడం మొదలుపెట్టింది. ఈ దౌర్భాగ్యుడు తెగ తాగిన మైకంలో నృత్యం చేస్తూ మలం గుంటలోకి పడి అది తాగుతున్నాడు. మురికి తాగుతున్నాడు. తాగకూడదు, ఒంటికి పూసుకుంటే మంచిది, తాగితే ప్రమాదం అని ఇంతగా చెప్పాం మీరు. ఎంతలోనే దృశ్యం మారింది. ఈసారి రావణాసురుడు తల్లకిందులుగా గాడిద మెంచి కింద పడిపోయాడు. అవాక్షర అంటే తలకిందులుగా పడిపోయాడు. ఆ గాడిదేమో పరిగెడుతోంది. పరిగెడుతున్న గాడిద మీద తలకిందులుగా పడిపోయి బాబాయ్ బాబాయ్ అని అరుస్తున్నాడు. ఆ తర్వాత ఇంతలో ఏమైంది, ఒక నల్లని స్త్రీ మళ్ళీ అక్కడికి ప్రత్యక్షమయ్యింది. ఈ నల్లని స్త్రీ ఈసారి ఒళ్ళంతా బురద పూసుకుందిట. కాళీ కర్దమలిప్తాంగి దిశం యాం యాం ప్రకర్షతి ఏవంతత్ర మయా దృష్టః కుంభకర్ణో నిశాచరః. ఒక నల్లని స్త్రీ ఒళ్ళంతా బురద పూసుకుని రావణాసురుణ్ణి దక్షిణం దిక్కుకి ఈడ్చుకుపోయింది. ఆ సమయంలోనే కుంభకర్ణుడు కూడా కనబడ్డాడు. వాడు కూడా ఈ నల్లని స్త్రీ చేత మెడకు తాడు వేయించబడి ఈడ్చుకుపోబడ్డాడు. అంటే ఒక నల్లావిడ కుంభకర్ణుడి మెడకు కూడా ఒక తాడేసి వాడిని కూడా దక్షిణం దిక్కుకి తీసుకుపోతున్నది. దక్షిణం దిక్కులు ఏమున్నది, యమలోకం ఉంది, నరకలోకం, అక్కడికి పోతున్నారు వాళ్ళు. రావణాసురుడి కొడుకులందరూ నూనెలో స్నానం చేసి ఈత కొడుతున్నారు అనమాట. మనం గంగలో స్నానం చేసి ఈత కొట్టినట్టుగా గంగలో కూడా ఈత కొట్టరు కొందరు భయం. కానీ వీళ్ళు నువ్వుల నూనె ఒక చెరువులో ఉంటే అందులో దూకి డీమ్ డీమ్ అని ఈత కొడతారు. స్విమ్మింగ్ పూల్ లాగా స్విమ్మింగ్ పూల్లో నీళ్లు ఉంటాయి కదా, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అంటే నువ్వులు నూనె ఉందిట. అందులో కూడా ఈతలు కొడుతున్నారు. మధ్య మధ్యలో అదే తాగుతున్నారు. ఆ సమయంలో ఇంద్రజిత్ వచ్చాడు. ఇంద్రజిత్ వచ్చి, తండ్రి ఇదిగో ఇది వాహనం నీకన్నట్ట. అదేమిటి, వరాహం పంది, ఊరబంది పైగా అడవి పంది అయినా కాస్త పర్వాలేదు. ఈ డ్రైనేజీల్లో మలమూత్రాలు తిరిగేటటువంటి పంది వచ్చింది. పంది మీదేమో తండ్రిని కూర్చోబెట్టాడు వాళ్ళ నాన్నగారిని దశకంఠుణ్ణి. తానేమో శింసుమారేణ చంద్రజిత్తు, శింసుమారం అంటే మొసలి, అది కూడా మెట్ట మొసలి అంటారు. నీళ్లలో ఉండే మొసళ్ళు కొన్ని కొన్ని గట్టు మీద ఉంటే ఎప్పుడు మెట్ట మీదే. ఆ మెట్ట మొసలి మీద ఇంద్రజిత్తు కూర్చున్నాడు. ఒంటి మీద కుంభకర్ణుడు కూర్చున్నాడు. ఈ ముగ్గురు కూర్చుని 1 2 3 అని ప్రయాణం మొదలెట్టారు. ఎక్కడికి, దక్షిణాం దిశం, దక్షిణ దిక్కుకి, యమలోకానికి ప్రయాణిస్తున్నారు వాళ్ళు, శ్మశానానికి ప్రయాణిస్తున్నారు. ఈ గందరగోళంలో ఒక్క ఆయన మాత్రం తెల్లని బట్టలు కట్టుకున్నాడు. శుభమైనటువంటి దృశ్యంతో కనపడ్డాడు. ఏకస్తత్ర మయా దృష్టః శ్వేతఛత్రః విభీషణః. ఒక్క విభీషణుడు మాత్రం తెల్లని బట్టలు కట్టుకుని తెల్లని గొడుగు ధరించి ప్రయాణించాడు. ఆయన శుక్ల మాల్య అంబరధరః, మెడలో దండలు తెల్ల పువ్వులే, తెల్లని మల్లె పువ్వులు, యవలిల్లీ పువ్వులు, ఇలాంటి పువ్వులు అంటే ఏడాది క్రితం పువ్వులు కాదు, లేటెస్ట్ పువ్వులు, తాజా తెల్లని పువ్వులతో తయారు చేసిన దండ మెడలో వేసుకుని తెల్లని బట్టలు ధరించి శుక్లగంధం పూసుకుని తెల్లగంధం పూసుకుని శంఖాలు దుందుబులు మోగుతూ ఉండగా, స్త్రీలు నృత్యం చేస్తూ ఉండగా, ఆకాశమంతెత్తు మేఘంలో ఉన్నటువంటి ఒక నాలుగు దంతములు కలిగిన ఏనుగెక్కి ఉత్తరమునకు ప్రయాణించాడు. ఈ పాపాత్ములంతా దక్షిణానికి ప్రయాణించారు. ఆయన మాత్రం నాలుగు దంతములున్న ఏనుగునెక్కి ఉత్తరమునకు ప్రయాణించాడు. ఉత్తరం దిక్కుకి కలలో ప్రయాణించటం పరమశుభం. వాడు చక్రవర్తి అవుతాడు, చిరజీవి అవుతాడు, శరీరం విడిచిపెట్టాక మోక్షం పొందుతాడు. అలా ఆయన తన నలుగురు మంత్రులతో ప్రయాణించాడు. పైగా ఆయన కూడా నలుగురు మంత్రులు ఉన్నారట. చతుర్భి సచివై సార్థం, నలుగురు మంత్రులతో ఆకాశంలో ఉన్నాడు ఆయన ఒక్క విభీషణుడు. ఇంకా ఈ లంకానగరంలో వాళ్ళంతా ఎర్రదండలు వేసుకుని, గన్నేరు పువ్వులు వేసుకుని, దరిద్రపు వస్త్రాలు ధరించి నూనె తాగుతూ కింద మీద పడుతూ పేలుతున్నారు, నోటికొచ్చినట్టు వాగుతున్నారు, హీ అని వెకిలి వేషాలు వేస్తున్నారు. అందరూ నీచంగానే కనపడ్డారు. మన లంకాపురం అంతా ధ్వంసం అయిపోయింది, గోపురాలు విరిగిపోయాయి, భవనాలు కూలిపోయాయి, పెద్ద పెద్ద బురుదులు కింద పడిపోయాయి, కొంపలు కూలిపోయాయి, పిల్లర్స్ విరిగిపోయాయి, పైన ఉన్నటువంటి సామాన్లు కింద పడిపోయాయి, మొత్తం లంకంతా ధ్వంసం అయిపోయినట్టుగా కలగన్నాను. మన రాక్షస స్త్రీలు, అందులో ముఖ్యంగా సీతని బెదిరించిన వీళ్ళందరూ కూడా నూనె తాగుతూ అహనా పెళ్ళి అంటారు, పాటలు పాడుకుంటారు. ఇంతలో కొరడాకర్ర వచ్చుకుని ఒక నల్లావుడు వచ్చి, పెళ్లి కాదే మీకు కిళ్ళియే అని చేత కొట్టడం మొదలుపెట్టింది. వీళ్ళంతా బిక్కరగా అరుస్తూ మధ్య మధ్యలో తాగుతున్నారు మురికి మలమూత్రాలు. కుంభకర్ణుడు మొదలైన వాళ్ళంతా మాసిపోయిన బట్టలు కట్టుకుని భార్యలతో పాటు కుళ్ళిపోయిన ఆవు పేడలోకి పడిపోయారు. ఇంకా ఇలా చెప్పామన్నది, ఇదిగో నా మాట వినండి, భయంకరమైనటువంటి కల వచ్చింది నాకు. ఇది ఒకటే కాదు, ఇంకొకటి చూచాను నేను. ఎక్కడి నుంచో కోతి వచ్చింది. ఆ కోతి వచ్చి లంకానగరం మొత్తం నిప్పు పెట్టేసింది. దగ్ధ లంక, నేను స్వయముగా చూచాను, మొత్తం లంకానగరం అంతా కూడా కలలో కాలి బూడిదైపోయింది. పైకి ఎవరట సుస్పష్టంగా చెప్పేసిందండి ఆవిడ, పోనీ ఆవిడకి ఏమన్నా హనుమంతుడు కనపడ్డా, ఏమీ లేదే. పోనీ ఆవిడకి ఏమన్నా లంచం ఇచ్చి చెప్పించారా, లేదే. లంకా దృష్ట మయా స్వప్నే రావణేనాభిరక్షిత దగ్ధ రామస్య దూతేన వానరేణ తరస్విన. ఇంతవరకు మనం సుఖంగా ఉందనుకున్న ఈ పవిత్రమైన లంకానగరాన్ని రాముడు పంపిన ఒక దూత వచ్చి తగలబెట్టాడు. రామదూత, అతడు వానరుడు, చాలా భయంకరంగా ఉన్నాడు. మూతి ఎర్రగా ఉంది, స్పిగ్దేశం ఎర్రగా ఉంది, పెద్ద తోక, ఆ తోకకి నిప్పు ఉంది. ఆ నిప్పుతో ఆయన మొత్తం లంకలో ఉన్న భవనాలన్నీ తగలబెట్టాడు. ఈ భవనములన్నీ బూడిదైపోయాయి, దగ్ధమైపోయాయి. రామదూత అయిన ఒకనొక వానరోత్తముని చేత లంక మొత్తం తగలబెట్టబడింది అని చెప్పేసింది అడ్వాన్స్గా. అసలు మీరు ఇందులో ఏ కళ చూసినా అంతే, భరతుడికి వచ్చిన కళ నిజమైపోరా? ఇక్కడ తిరిగిటా స్వప్నం ఫలించలేదు. ఎక్కడికక్కడ కళలు ఆరోగ్యవంతులకు వస్తే ఫలిస్తాయి. నా మాట విని ఇకనైనా మీరు సీతని ఇక్కడ ఒంటరిగా విడిచి మీ దారిని మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి. ఈ సీతను చూడండి, ఈవిడ శరీరములు అన్నీ శుభలక్షణములే ఉన్నాయి. కేవలం ముఖమే కొంచెం ఈవిడ పాలిపోయి కనపడుతున్నది. ఈవిడికి భర్తతో సమాగమం ఖాయం, మీకు నాశనం ఖాయం. రేపొద్దున్న లంకానగరానికి రామచంద్రుడు వచ్చి లంకమును నాశనం చేస్తున్నప్పుడు ఆ రామచంద్రుడి బాణములు మీ మీద పడకుండా ఈవిడ ఒక్కతే కాపాడుతుంది. నా భార్యని మీరు హింసిస్తారటే, 12 నెలలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చాలా బాధ పెట్టారు, కాబట్టి మిమ్మల్ని చంపుతా అని రాముడంటే, మిమ్మల్ని రామచంద్రుడు సంహరించడానికి సంసిద్ధుడైతే ఆనాడు మిమ్మల్ని ఎవరూ కాపాడరు, కాపాడేది ఈవిడ ఒక్కతే. ఎందుకంటే ఈవిడ ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ అలమేష పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్. ఒక్క నమస్కారం చేస్తే రక్షించే పవిత్ర స్వరూపిణి సీత. సీత ఎటువంటిది? కేవలం ఒక్క నమస్కారం చేస్తే రక్షిస్తుంది. అమ్మా సీత రక్షించు అని అడగక్కర్లా, ఇలా నమస్కరించగానే ఆవిడ జారి పడిపోయి రక్షిస్తుంది. ఈ తల్లి ఒక్కతే మనల్ని భయంకరమైన మృత్యుగండము నుంచి రక్షించే తల్లి. ఇంకా ఎవ్వరూ మనల్ని రక్షించలేరు. ఈ రావణుడు, ఈ కుంభకర్ణుడు, వీరెవరూ మనల్ని రక్షిస్తారని ఆశించవద్దు. ఆఖరికి రాముడు కూడా మనల్ని రక్షించడు, కానీ ఈవిడ రక్షిస్తుంది. ఈ తల్లికి నమస్కరించి దూరంగా వెళ్ళండి. చూడండి ఈవిడ శరీరంలో అన్ని శుభలక్షణాలే, కేవలం ఛాయా వైగుణ్యం మాత్రంతో కొంచెం రంగు పాలిపోయి ఉన్నది. ఏదో కొంచెం ప్రస్తుతానికి ఆవిడ ముఖంలో కాంతి తగ్గింది. ఇది తాత్కాలికం. నా స్వప్నంలో నేను చూచినది నిజమవుతుంది. రాక్షసేంద్ర వినాశించ, రావణునికి వినాశనం తప్పదు. విజయం రాఘవస్యచ, రాఘవునికి విజయం తప్పదు అంటూ ఉండగానే సీతాదేవి చేతులు కాళ్ళు కాస్త కదిలే. అది కూడా ఎడమ, ఎడమ వైపు చెయ్యి, ఎడమ కాలు, ఎడమ కన్ను ఆడువాళ్ళకి అదిరితే మంచిది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు, పైచ్యం వచ్చినప్పుడు కాదు. ఆరోగ్యంగా ఉన్న స్త్రీలకి ఎడమ చెయ్యి కొంచెం ఇలా కదిలింది అనుకోండి, అదిరింది అనుకోండి, ఎడమ కాలు అదిరితే, కన్ను అదిరితే చాలా శుభాలు కలుగుతాయి. భర్త దగ్గరికి రావడం కానీ, సంపదలు రావడం కానీ, ఏదో రకంగా మొత్తం మీద అన్ని శుభాలు కలుగుతాయి. ఇదే మగవాళ్ళకి కుడి చెయ్యి, కుడి కాలు, కుడి కన్ను అదిరితే వాళ్ళకి లాభం. పెళ్లికారి వాడికి కుడి కన్ను, కుడి చెయ్యి అదిరింది అనుకోండి, ఇంకా కన్యాలాభం అవుతుంది. వాడికి 70 ఏళ్ళైనా రావచ్చు కాక, వాడి కోసం ఎవరో కన్యాముడు ఎదురు చూస్తూనే ఉంటుంది. కుడి అదరాలి. నేను చెప్పాగా దిక్మాలిన మందులు వాడి వాడి పైచ్యంతో ఉన్నప్పుడు అదిరితో ఉపయోగం లేదు, కొంచెం ఆరోగ్యంగా ఉన్నప్పుడు అదరాలి. ఎందుకంటే ఈ మధ్యన ఒక ఆయన అప్పుడప్పుడు మన లక్ష్మీనారాయణ గారిలోకి కారులో తీసుకెళ్తూ ఉండేవాడు. ఆయనకి ఒక 60 ఏళ్ళు దాటాయి. ఆయన ఒకరోజు వచ్చి కుడి చెయ్యి కుడికాలు అదిరిందండి, ఏమన్నా కన్యాలాభం అన్నాడు ఆయన. అంటే నేను వెంటనే లేదండి, కారణం నీ కళ ఫలించదు అంటే, అదేంటి గురుగారు మీరే చెప్పారు కదా, మనకి పాట కూడా ఉంది, పెంగళి గారు గొప్ప పాట రాస్తారు, అన్నీ మంచి శకునములే కన్యాలాభ సూచనలే, కుడి కన్నదిరే కుడి భుజమదిరే అంటాడు ఆయన. అర్జునుడి వయస్సులో ఆరోగ్యంగా ఉన్నప్పుడు కుడి కన్ను కుడి చెయ్యి ఎదిరింది కాబట్టి సుభద్ర లభించింది. ఈయన రోజు పొద్దుటిన్ని మందులు, సాయంత్రం ఇన్ని మందులు వేసుకుంటాడు, బీపీ మందులు, షుగర్ మందులు, వగరు మందులు, పొగరు మందులు, దిక్కుమాలిన మందులు, అన్ని ప్రపంచంలో కన్న మందులు, విన్న మందులు వేసుకుంటే ఈ మందుల వల్ల శరీరం అంతా విష కషాయాల పొట్టయిపోయి ఈయన శరీరం రసాయన వయమైపోయి పైత్యం వల్ల అదురుతూనే ఉంటుంది. ఎప్పుడు అటువంటి వాడికి కుడి చెయ్యి, కుడికాలు, కుడికన్నే కాదు, మొత్తం కుడివే పంతా తిన్నా అది పెరాలసిస్ లక్షణం తప్ప కన్యాలాభ సూచన కాదు. కాబట్టి 60 ఏళ్ళు వచ్చాక నాకు కన్యాలాభం అవుతుందా అని అడగగానే నాకు నవ్వు ఆగలేదు. పాప అంటే ఇప్పటికి కూడా ఇంకా వాంఛ పోల ఎక్కడికి పోతుంది. వళిభిర్ ముఖమాక్రాంతం, ముఖమంతా ముడతలు పడిపోతాయట, ముఖం చూసారా ముడతలు పడిపోతాయి వార్ధక్యంలో. ఫలితేన అంకితం సరహ, తలంతా నెరిసిపోతుంది, తెల్లగా అయిపోతుంది. గాత్రాణి శిథిలయంతే, శరీరంలో అవయవాలన్నీ శిథిలమైపోతాయి, శరీరం ఒడుగుతూనే ఉంటుంది. తృష్ణ ఈకా తరుణాయతే, ఒక్క ఆశ అది ఎప్పుడు పొడుచుగా ఉంటుంది. దానికి మాత్రం వార్ధక్యం లేదు. దిక్కుమాలినాశ అనమాట. ఇంకా 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చాక పిల్ల దొరుకుతుందంటారా అని వాడు సిగ్గుపడుతున్నాడంటే, లేదా ఇంకేవో సుఖాలు అనుభవించాలనుందంటే, గురువుగారు నాకు 80 ఏళ్ళు అంటే నేను మీతో పాటు హిమాలయాల్లో కొండెక్కాలని కోరుకుంటున్నానంటే ఎలా కుదురుతుంది మరి, వయస్సు ఒకటి ఉంటుంది కదండి. ఒకవేళ వీడు ఊహించినా రావద్దు మరి. నేను నిజంగా ఒక తమాషా విషయం చెప్పాలి ఇక్కడికి. కొత్తల్లో లిఫ్ట్లు వచ్చిన కొత్తల్లో, అప్పటికి ఎంతకాలం అయిందో నాకు తెలియదు కానీ 79లో మేము అప్పుడు బిర్లా టెంపుల్కి వెళ్ళాం. కవాడీగూడలో ఉండేవాడు అని చెప్పారు కదా మీకు. అప్పుడు బిర్లా టెంపుల్కి వెళితే అక్కడ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లో ఒక లిఫ్ట్ కనపడింది. లిఫ్ట్ అంటే ఏమిటో నా జీవితంలో చూడడం అదే. అప్పుడు ఒక ముసలాయన వచ్చాడు, ఆయన ఏదో పల్లెటూరు నుంచి వచ్చాడు. ఆ ముసలాయన చూస్తూ ఉండగా ఆ లిఫ్ట్లో ఓ ముసలావిడెక్కింది. ఆవిడ కూడా 70-75 ఏళ్ళు ఉంటాయి. అలా టింగ్ టిక్ 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 అని బ్యాగ్ చేసుకుని లిఫ్ట్ ఎక్కింది, లిఫ్ట్ వెళ్ళిపోయింది. ఈయన అలాగే చూస్తాడు, ఇదేంటి ఇలా పైకి వెళ్ళిపోతుంది, ఆర్తస్రావులు గుడ్డ అన్నాడు పైకి ఇలాగే, భలే వెళ్ళిపోతుందే అన్నాడు. ఇంతలో లిఫ్ట్ కాసేపటికి దిగింది. ఈసారి అందులోంచి ఓ 25 ఏళ్ళ అమ్మాయి టిక్ టిక్ అని పరస వేసుకొచ్చింది. అర్రర్రరే, ఇందులో ఎక్కితే ఇలా అవుతుందని తెలిస్తే నా ముసిలో తీసుకొచ్చేవాడిని అన్నాడు ఆయన. ఆయన ఎవరుకున్నాడంటే, ఈ లిఫ్ట్లో ఎక్కి ముసలవాడు పైకి వెళ్ళిపోయిందని తెలియదు, పొడుచవిడ దిగిందని తెలియదు, ముసలావిడ ఎక్కింది పొడుచు అయిపోయింది అనుకుని ఈ పట్నం బస్తీలో ఎన్ని రకాల మంత్రాలు ఉంటాయో, ఈ విషయం తెలిస్తే నా ముసిల్దని తీసుకొచ్చి ఎక్కించేవాడిని అనుకున్నాడు పాప ఆయన. అంతేగాని ఈయన ఎక్కుదాం అనుకోట్లా, అంటే ఈయన అలాగే ఉన్నా ఈయనకి మాత్రం పొడుచు దిగవాలి అది అందుకు చెబుతుంది కొస మీరు. మానవుల లక్షణాలు కాబట్టి ఇంతకీ అమ్మవారికి, జగదంబకి, సీతామాతకి ఎడమ చెయ్యి, ఎడమకాలు అదిరే, అందుకని సవ్యశ్చ ఊరు రనుత్తమ. సవ్యము అంటే ఎడమ, అపసవ్యం అంటేనే కుడి సంస్కృతంలో. వెంటనే ఆవిడకి అర్థమైపోయింది ఈ కళ నిజమే, రాముడు వస్తాడని అర్థమయ్యింది. పక్షీచ శాఖా నిలయం ప్రవిష్ట పునఃపునశ్చోత్తమ సాంత్వవాది సుస్వాగతం వాచముదీరయానః పునఃపునశ్చోదయతీవ హృష్ట. అక్కడ చెట్టు మీద ఒక పక్షి ఉంది, ఆ పక్షికి ఒక గూడుంది. ఈ పక్షి ఆ గూట్లో దూరింది, అందులో ప్రవేశించి పదే పదే సీతకి ఎదురుగుండా కూ కూ అని కూసింది. ఏమని కూస్తుంది అందులో? సీత నువ్వు భయపడకు, రాముడు ఇక్కడికే వస్తాడు, రాముడిని ఎదురుగా ఉన్నాడు అందిట. రాముడు ఎదురుగా ఉన్నాడు అంటే అర్థం ఏంటి? రాముడు పంపిన దూత ఈవిడి దగ్గరే ఉన్నాడు, సరిగ్గా ఈవిడున్న చెట్టుకు ఎదురుకుండా ఉన్నాడు. ఆంజనేయుడు అది గుర్తుపెట్టుకోండి. అందుకే పుష్పశ్చలాన్ని హనుమంతుడు అంటే రాముడు అన్నట్టే కదా మరి. ఎందుకని? హనుమంతుడు రామ వార్త చెప్పడానికి వచ్చాడు, అది కూడా ఎదురుకుండానే ఉన్నాడు. అందుకని రాముడిని ఎదురుకుండానే ఉన్నాడు. ఆయనకి సుస్వాగతము. సుస్వాగతం అనే పదం మహానుభావుడు వాల్మీకి రాశాడు. ఈ మధ్యన స్వాగతం సుస్వాగతంలో సుస్వాగతం కుదరదంటారే. ఒకటి స్వ ఆగతం, స్వాగతం సుస్వాగతం. కాబట్టి అందేమి దోషం కాదు. ఈ విషయం చాలాసార్లు నేను పురాణాల్లో చెప్పాను. ఆయనకి సుస్వాగతం అని స్వాగత వచనాలు పలుకు అని ఊరడిస్తున్నట్టుగా, సీతాదేవికి ఉత్సాహం కలిగిస్తున్నట్టుగా ఒక పక్షి ఎదురుగుండా ఉన్నటువంటి కొమ్మ మీద కూర్చుని కుహు కుహుని కూర్చుంది. ఆ కొమ్మ మీదే ఉన్నాడు ఆంజనేయుడు కూడా రహస్యంగా దాక్కుని. ఇంకా ఆవిడ సిగ్గుపడిపోయిందండి. భర్తకి శుభము అంటే పూర్వం సిగ్గుపడేవారు. చెప్పాక మీకు స్త్రీలకు సిగ్గు అని ఒక దివ్య పదార్థం ఉండేది ఆ రోజుల్లో. భర్తను తలుచుకున్నప్పుడల్లా అని సిగ్గుపడేవారు, ముఖం చూపించడానికి సిగ్గుపడేవారు. ఇంతెందుకండి బాబు, మేము ఒక ఇంట్లో కొంతకాలం ఉన్నాం, ఆ ఇంటి ఆవిడకి 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటాయి, మీ ఆయన పేరు ఏమిటండి? ఎక్కడ నా భర్త మీరు చెబుతారు ఏంటండి సిగ్గు సిగ్గు అనేది. ఆవిడ ఏది ఊడిపోయిన పళ్ళతో, మా నాన్నగారు కొత్త పెళ్లి కూతురులో ఈ సిగ్గు ఏమిటి, మా తల్లి ముసలి పెళ్లి కూతురివి చాలు అనేవారు సరదాగా. అంతలా సిగ్గుపడేవారండి. ఏమిటోను, ఎన్నాళ్ళు వచ్చినా భర్త ముఖం చూడడానికి సిగ్గుపడి, భర్త పేరు చెప్పడానికి సిగ్గుపడేవారు. దిక్కుమాల సిగ్గు, దాన్ని తీసుకెళ్ళి బొగ్గులు దోసిపారేశాం కదా కలియుగంలో. కాబట్టి ఆవిడ పాపం భర్త గారి యొక్క విజయవార్త విని వినగానే హిరీమతి సిగ్గుపడిందిట, అలా తల వంచుకున్నది. భర్త యొక్క విజయం విని సంతోషంతో పులకించిపోయింది. నా భర్తకి విజయం లభిస్తుంది, నాకు ఆయన లభిస్తాడనే ఆనందంతో పొంగిపోయింది. ఇదే నిజమైతే, త్రిదటా స్వప్నమే నిజమైతే, మీ అందరికీ నేను అభయం ఇస్తున్నాను, నాకెవరి మీద ద్వేషం లేదు, మీరు నన్ను చంపేసినా మీకు అభయం ఇస్తానంది. ఎవరంటారండి అంతమాట? ఆవిడ అన్నది అవోచిత్యది తత్సత్యం భవేయం శరణం హివ. ఇదే నిజమైతే మీకు తప్పక అభయం ఇస్తాను, మీ అందరినీ నేను రక్షిస్తాను, మీరు నన్ను ఏం చేసినా క్షమిస్తానన్నది. అనగానే ఈ రాక్షస స్త్రీలంతా దూరంగా వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళి కొంచెం తలో చెట్టు కింద పడుకోవడం మొదలెట్టారు. ఇక్కడ వెళ్ళి గుండెల్లో బాంబులు మొదలయ్యాయి, పేలడం మొదలయ్యింది. బాంబు పేలడం మొదలవగానే కంగారు పడి దూరంగా పోయారట. సీతను ఒంటరిగా శిశుపవృక్షం కింద వదిలి కొంచెం చెప్పకుండా దొరుకుతూ వెళ్ళిపోయారన్నమాట. కరోనా దెబ్బకి మీరైతే ఒకళ్ళు ఎలా అయితే గ్యాప్ పెట్టుకున్నారో మనిషికి మనిషికి మధ్యలో, వాళ్ళు కరోనా కాదు రోనా దెబ్బకి, ఏడుపు దెబ్బకి దూరంగా వెళ్ళారు. వెళ్ళి తలో మొలో కూర్చున్నారు, నిద్రపోవడం మొదలెట్టారు. ఇక గాఢ నిద్ర మొదలైంది. రాత్రంతా బెదిరిస్తూ గడిపారుగా, అందుకని ఇక గుర్రు అంటే గుర్రు నన్ను నిద్రపోవడం మొదలెట్టారు. పాప సీత ఒక్కతే అయిపోయింది. అడవి మధ్యలో ఒంటరిగా మిగిలిపోయిన బాలికలాగా ఏడవడం మొదలుపెట్టింది. కాంతార మధ్యే విజనే విసృష్ట బాలేవ కన్యా విలలాప సీత సత్యం పదేదం ప్రవదంతి లోకే నా కాల మృత్యుర్భవతీతి సంతక. పాపం దిక్కుమాలిన అడవిలో రక్షించేవాడు లేక ఒంటరి పసిపాపు ఏడ్చినట్టుగా ఏడ్చింది. ఈ లోకంలో ఒక సత్యం ఉన్నది, ఒక సామెత ఉన్నది. ఏమిటా సామెత? అకాలములో మరణము రాదు, వస్తే నువ్వెంత గింజుకున్నా ఆగదు. అనగా ఒక వ్యక్తికి కష్టం వచ్చింది, చావాలనుకున్నాడు, వాడికి ఆయు ఉంటే వాడు ఎంత ప్రయత్నించినా వానికి మరణం రాదు. నిజంగా మృత్యు వస్తే ఇంక ఏ శక్తి కాపాడలేదు. ఇప్పుడు నేను నానా బాధ పడుతున్నాను, రాముడికి దూరమై మరణించాలనుకున్నాను, అయినా మృత్యువు రావడం లేదు. నాకు ఎంత గింజుకున్నా చావడం లేదు, తిండి లేకపోయినా చావడం లేదు. ఈ భయంకరుడైన రావణుడు ఎలాగో నన్ను వదిలేటట్టు లేడు. ఈ స్థితిలో నేను ఆత్మహత్య చేసుకుంటే మాత్రం దోషమేముంటుంది? నైవాస్తి దోషం. ఒక్కొక్కప్పుడు ఒక వ్యక్తి వల్ల మనకి మరణగండ ఉన్నప్పుడు వాడి చేతిలో చచ్చే కంటే మనకిగా మనం మరణిస్తే మంచిది కదా. అయినా ఎలా చావాలి? రాముడికి దూరం అయినప్పుడు నా గుండె పట్మని పగిలి నేను మరణించాలి, కానీ నా గుండె పగలడం లేదు. అనగా నా గుండె వజ్రం లాంటిదై ఉంటుంది. భగవంతుడు నన్ను ఎందుకంత పరీక్షిస్తున్నాడు? హా రామ, హా లక్ష్మణ, హా సుమిత్రే, హా రామ మాత సకమే జనన్యా, ఏషా విపద్యామ్యహమల్ప భాగ్య, మహార్ణవే నౌరివ మూఢవాత. ఒక ఓడ సముద్రంలో ప్రయాణిస్తోంది, మహార్ణవ అంటది పైగా, మహార్ణవే భయంకర సముద్ర మధ్యంలో ఒక ఓడ పెడుతోంది. పెద్ద తుఫాను గాలి కొట్టింది, ఆ గాలికి ఆ ఓడ కదిలిపోయింది, మొత్తం చిన్నాభిన్నమైపోయింది. అలాగే నేను ఇవాళ లంకానగరంలో దిక్కులేక సముద్రంలో తుఫానుకి కదిలిపోతున్న ఓడలా కదిలిపోయి నానా బాధ పడిపోతున్నాను నేను. అయ్యో రామ, నన్ను రక్షించవా. లక్ష్మణ, నేను ఇక్కడున్నానని నీకు తెలియదా. సుమిత్ర మాత, రక్షించవా. అయ్యో అయ్యో అంటూ పదే 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 విలపించిపోయింది పాపావిడ. రామా, నువ్వు సత్యవ్రతుడివే, సీతాని ఎప్పుడూ సుఖదుఖాల్లో విడిచిపెట్టనని మాటిచ్చి నన్ను వదిలిపెడతావా, ఈ దుఃఖంలో నన్ను తోసివేస్తున్నావా అని కాసేపు ఏడుస్తుంది. ఈ రాక్షసులు 2 నెలల్లో నన్ను వధించబోతున్నారు, మరణిస్తున్న నాకు ఇంకెవరు దిక్కు అని ఒకసారి ఏడుస్తుంది. నీవు తప్ప మరొక దేవుడు లేడు బాబు అంటూ నిన్నే శరణు కోరి నిన్ను తలుచుకుంటున్న నాకు దిక్కు కావా అంటుంది ఒకసారి. నేను ఎంత తలుచుకున్నా, నా పతివ్రత మహిమ ఎంత ఉన్నా కృతజ్ఞుడికి చేసిన మేలు నిష్ఫలమైనట్టు అయిపోయింది అని ఒకసారి అనుకుంటుంది. కృతజ్ఞత లేని వాడికి మీరు ఎన్ని ఉపకారాలు చేయండి అని మర్చిపోతాడు. కృతజ్ఞత చాలా అవసరం అండి. ఇంత అన్నం పెడితే యావత్ జీవితం గుర్తుపెట్టుకోమని శాస్త్రం చెబుతున్నది. రాముడు ఎటువంటి వాడు? పండు పెట్టిన శబరిని యావత్ జీవితం గుర్తుపెట్టుకుని వైకుంఠానికి పంపాడు. ఒక్కసారి పడవ ఎక్కించుకొని గంగానది దాటించిన గుహుణ్ణి భరతుడితో సమానంగా చూసుకున్నాడు. హనుమంతుడైతే ఇక తిరుగు లేకుండా గౌరవించి చిరంజీవిని చేశాడు. ఆయనకి ఎవరన్నా ఎంత ఉపకారం చేస్తే చాలట, యావత్ జీవితం చెప్పుకుంటాడట. అటువంటిది ఇవాళ మనం కలియుగంలో మనల్ని పోషించి అన్నం పెడుతున్న వాడికి కూడా కృతజ్ఞత చూపించడం లేదు. ఎంత పాపం చేస్తున్నామో ఆలోచించండి. ఇంత అన్నం పెడితే కుక్క కూడా విశ్వాసం ఉంటుంది, అటువంటిది మనిషికి విశ్వాసం లేకపోతే వాడు ఎంత పాపాత్ముడండి. ఎవడి స్వార్థం వాడిది అయిపోయింది, అవునా? అందుకే ఇవిడు ఏమంటుంది, కృతజ్ఞునుడికి మేలు మరిచిపోయేవాడికి, మేలు చేసిన వాడికి, కీడు చేసేవాడికి ఎన్ని ఉపకారములు చేసినా మర్చిపోతాడు వాడు. నువ్వు ఎన్ని చెయ్యి అన్నీ మర్చిపోతాడు. అలాగే నేను పతివ్రత ధర్మంతో ఉన్న రాముణ్ణి తలుచుకుంటున్నా నాకు ఆ ఫలితం రావడం లేదు, నా పతివ్రతత్వం వ్యర్థమైపోయింది అని కాసేపు దుఃఖించింది. చీ, ఇక నేను చస్తే వదిలిపోతుంది అనుకున్నది. నా జీవితం వ్యర్థం, ఎలా చచ్చిపోను? విషేణ శస్త్రేణ సితేన వాపి విషస్య దాతా నహి మేస్తి కశ్చిత్ శస్త్రస్య వా వేస్మని రాక్షసస్య. విషం తాగి చచ్చిపోనా, ఆయుధంతో పొడుచుకుని చచ్చిపోనా, కానీ ఏం లాభం? విషం తాగి చచ్చిపోదామంటే విషస్య దాత నహి, ఇక్కడ విషమిచ్చే దాత కూడా లేడు. భూదానం గోదానం ఇస్తారు కానీ విషదానం ఎవరేంటో అనుకుంటుంది ఆవిడ. నిజమే, ఎంత గొప్పవాడైనా దార మిమ్మల్ని అడిగితే మీరు విషం ఇస్తారా? నేను మిమ్మల్ని ఇంకేదన్నా అడిగితే గురువు గారు ఇస్తామంటారు, కానీ ఇంత విషమ పడరా అంటే ఒక్కడి పడే అలా ఇచ్చేవాడు కూడా ఉంటూ ఉండొచ్చు. ఇది కుమారుడు హిందూ మతం గురించి చెబుతున్నాడు, పోతే పోతాడు అనుకుని విషం ఇచ్చే దౌర్భాగ్యుడు ఉంటే వేరే విషయం. కానీ సాధారణంగా విషమిచ్చే దాత లేడి. ఆయుధంతో పొడుచుకుని చచ్చిపోదామంటే ఆయుధం దొరకదు, అగ్నిలో పడదామంటే అగ్ని దొరకడం లేదు అని సీత అనుకుని చివరికి ఒక మాట అనుకుంది. నాకు జుట్టు బాగా పొడుగ్గా ఉంది, జడ పొడుగ్గా ఉంది, ఈ జడని చెట్టుకు కట్టేసి ఊరేసుకుని చచ్చిపోతే జడ పెద్దది కనుక జడతోటే ఉరి వేసుకుని చచ్చిపోదామా అనుకున్నదట. సుస్పష్టంగా ఉద్బద్ధ్య వేండ్యుద్గ్రధనేన శేఖరం అహంగమిష్యామి యమస్య మూలం, నా జడతో నేనే ఉరి వేసుకుని తొందరగా యమలోకానికి పోతాను. నిజానికి ఆవిడ చచ్చిపోతే యమలోకానికి వెడుతుందా? కానీ ఆత్మహత్య మహాపాపం కనుక ఆత్మహత్య వల్ల మరణించిన వాడు యముడి దగ్గరికి వెడతాడని చెప్పడానికి ఆ మాట అన్నది ఆవిడ. ఇలా అనుకుంటూ ఉంటే ఎడమ కన్ను మళ్ళీ అదిరింది, ఎడమ చెయ్యి అదిరింది. వెంటనే ఇదంతా హనుమంతుడు చూశాడు. ఆవిడ శోకం కొంత విరమించి శోకం నుంచి విముక్తురాలి. ఎడమ చెయ్యి, ఎడమ కన్ను, ఎడమకాలు అదరగానే ఏడవడం మాని, ఆత్మహత్యా ప్రయత్నం మాని అలాగ నిస్తబ్దంగా కూర్చోగానే ఇప్పుడు హనుమంతుడి ఇదంతా చూస్తున్నవాడు తనలో తాను ఆలోచనలో పడ్డాడు. సీతని నేను చూచాను, ఈ తల్లి కోసం లక్షలాది వానరులు నాలుగు దిక్కులకి ప్రయాణం చేశారు. వెదికి వెదికి విసిగి వేసారిపోయి ఇళ్ళకి వెళ్ళిపోయి ఉంటారు. మేం దక్షిణం దిక్కుకి అంగదాది వానరులమందరం వచ్చింది ఈ తల్లి కోసమే. రాత్రికి రాత్రి నేను ఈ లంకా నగరం అంతా గాలించినది ఈమె కోసమే. శత్రువుల నగరంలో నిర్భయంగా నేను ప్రవేశించింది ఈమె కోసమే. పూర్ణ చంద్రబింబం వంటి ముఖం కలిగిన ఈ సీత శోకంతో ఉండడం నేను చూచాను. ఇప్పుడు చూచి నేనేం చెయ్యాలి? ఈవిని చూచి అమ్మయ్య దొరికింది కదా, చూచారు కదా అనుకుని తిరిగి ఇక్కడి నుంచి ఎగిరి రాముడి దగ్గరికి వెళ్ళిపోతే అది దోషమవుతుంది. అసలు ఈ రాత్రి గడిచి తెల్లారి సూర్యుడు ఉదయించేదాకా ఈవిడ బతుకుతుందో లేదో అని నాకు అనుమానం వస్తున్నది ఈవిడ స్థితిని చూస్తే. ఎందుకంటే ఈవిడ ఓ పక్కన రాక్షసుల చేత బెదిరింపబడింది, రావణుడి చేత బెదిరింపబడింది, ఆఖరికి జడతో ఉరి వేసుకోవడానికి కూడా సిద్ధపడి ఆగిపోయింది. కాబట్టి ఏం చెయ్యాలి? నేను ఈవిడికి ధైర్యం చెప్పాలి. అనాశ్యాస్య గమిష్యామి దోషవద్గమనం భవేత్. ఏదో విధముగా నేను ఈమెకు కనపడి ఈమెతో మాట్లాడి నేను రామదూతను హనుమంతుడిని అని నచ్చ చెప్పి ధైర్యం కల్పించాలి. ఈవిడ ఆత్మహత్య చేసుకోకుండా నేను ధైర్యం నూరిపోయాలి. నేను గనక ఈమెకు ధైర్యం చెప్పకుండా ఎగిరి వెళ్ళిపోతే మళ్ళీ మేము తిరిగి వచ్చేదాకా ఇక ఈవిడ బ్రతుకుతుందని నాకు అనిపించడం లేదు. ఈమె ప్రాణం విడిచిపెడుతుంది. అప్పుడు లాభమేమిటి? ఈ రాక్షస స్త్రీలు పదే పదే బెదిరిస్తూ ఉంటే సీత ప్రాణం కోల్పోయిన తర్వాత నేను వెళ్ళి రాముడి దగ్గరికి వెళ్ళి సీతను చూశానంటాను, రాముడి ఇక్కడికి తీసుకొస్తాను, తీరా వచ్చేసరికి సీత మరణించి ఉంటుంది, ఓరి దౌర్భాగ్యుడా సీతను చూసి మాట్లాడకుండా వచ్చావా అని రాముడు కుమిలిపోతాడు. పోని అది పక్కన పెడదాం, ఆవిడ మరణించలేదు అనుకుందాం. అయినా కూడా ఈమెతో మాట్లాడకుండా వెళ్ళడం ధర్మం కాదు. ఎందుకంటే నేను వెళ్ళగానే రాముడు అడుగుతాడు, మాం సీత కిం అబ్రవీద్వచ, సీత నా గురించి ఏమంది అంటాడు. అప్పుడు నేను చూశానండి, మాట్లాడకుండా వచ్చేసానండి అంటాను. అదే దూత లక్షణం అంటే, దూత అంటే ఎప్పటికప్పుడు మంచి తెలివితేటతో ఉండాలి, అర్థం అవ్వాలి, అలా సైగ చేస్తే అర్థం కావాలి. ఒక్కొక్కడు వరే ఉంటారు, అలా సైగ చేస్తే ఓహో వాటర్ బాటిల్ ఇమ్మని అర్థం అనమాట, అలా చూపిస్తే ఓహో ఇక్కడ పుస్తకాల సంచి ఉందని వాటిది కారులో పెట్టాలని అర్థమైపోతాడు. అది దూత యొక్క తెలివితేటలంటే. అలా ఏమీ తెలివితేటలు లేకుండా చూచాం వచ్చాం అంటే దానివల్ల ఉపయోగం ఏమున్నది? పదే పదే రాముడు అడుగుతాడు కదా, అప్పుడు నేను రామ సీతను చూచాను, మాట్లాడకుండా వచ్చాను, మాట్లాడితే తప్పేమో అనుకున్నానని కానీ రాముడు క్రుద్ధుడైపోతాడు. తన చూపులతో నిర్దహేతనను దహిస్తాడు. తెలివైన దూత వల్ల పనులు చక్కబడతాయి, తెలివి తక్కువ దూత వల్ల కార్యం సర్వనాశనం అవుతుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈవిడితో మాట్లాడాలి. మాట్లాడాలంటే సీతకు వచ్చిన భాష సంస్కృతమే, కాబట్టి సంస్కృత భాషలోనే మాట్లాడాలి. ఒకవేళ నేను సంస్కృతంలో మాట్లాడితే సీత ఏమనుకుంటుంది? ఎది వాచం ప్రదాస్యామి ద్విజాతిరివ సంస్కృతం రావణం మన్యమానాం మాం సీతాభీత భవిష్యతి. నేను ఆవిడకి అర్థం అవ్వాలంటే సంస్కృతంలోనే మాట్లాడాలి, మా మానవ భాష మాట్లాడాలి. అప్పట్లో మానవ భాష సంస్కృతం, ఇప్పుడు దరిద్రపు భాష మమ్మీ డాడీ. మమ్మీ అంటే సమాధి. ఈజిప్ట్లో గోల్డ్ మమ్మీలు ఉన్నాయి, మనం రేవగానే పొద్దునే మమ్మీ అంటే ఓ సమాధి శవాల గొట్ట అంటున్నాం అనమాట. ఆ భాషను నేర్చుకోండి, ఉద్యోగం కోసం నేర్చుకోండి. కానీ తెలుగు మీడియం తీసేసి ఇంగ్లీష్ మీడియం పెట్టినటువంటి కర్మ కాకపోతే అమ్మ భాషలో కాకుండా అమ్మ అనకుండా రేపటి పిచ్చి భాషలో మాట్లాడమనే సంస్కృతం నాశనం తెలుగు నాశనం అయిపోతే ఇతర మతస్థుల్లోకి వెళ్ళిపోతాం మనం. అందుకని మనల్ని ఆ దరిద్ర పతంలోకి మార్చడానికి జరుగుతున్న కుట్రలు గుర్తుపెట్టుకోండి. ఇది చాలా డేంజర్. తమిళను చూసి నేర్చుకోవాలండి. తమిళనాడు వాడు ఎక్కడన్నా ఒక్క ఇంగ్లీష్ బోర్డు కనపడుతుంది అంతా తమిళమే. తమిళంలో మాట్లాడతారు, తమిళంలోనే కొట్టుకుంటారు, తిట్టుకున్న తమిళంలోనే తోసుంటాన తమిళంలోనే చివరికి. మన వాళ్ళకి ఈ ప్రపంచంలో ఎంతో ఉత్తమ భాష తెలుగు, కానీ తెలుగు వాడిగా పట్టడం అంత దరిద్రం లేదనిపించేలా తయారు చేశారు వాడు. ఒక్క తెలుగు వాడు తెలుగులో మాట్లాడడం. చీటికి వాటికి ఫోన్ చేసేవాడల్లా కూడా మార్నింగ్ 10:30 వస్తానంటాడు, కానీ ప్రొద్దుట 10:30 వస్తానని ఒక్కడండి. ఉపన్యాసం కాదు స్పీచ్ ఇచ్చారండి అంటాడు ఆయన. రామాయణ ఉపన్యాసం ఇచ్చాడు అని అనలేడు. అసలు తెలుగులో మాట్లాడితే వాడికి అర్థం కావటం లేదు, ఇంకేం ఆశ్చర్యం అండి. తిరుప్పావి చదువుకోవడానికి తమిళం నేర్చుకుంటాడు. బాబా భక్తులు కాబట్టి మనమేమో అక్కడికి వెళ్ళి మరాఠీ నేర్చుకుని అందులో కూడా చక్కగా కాగడ పాటలు పాడుతాం. ఆరి పురందాస కీర్తనల కోసం అని కన్నడం నేర్చుకుంటాం. ఇంకో చోటుకి వెళ్ళి కళ్ళం కొట్టు కాలికి మొక్కు అని అయ్యప్ప దీక్ష తీసుకున్నప్పుడు మలయాళం నేర్చుకుంటాం. కానీ తెలుగులో మాత్రం ఎంత కూడు పెట్టు అనే మాట అన్నాం, గూడు అనే మాట మాట్లాడాం. తెలుగు మొత్తం అన్నీ మర్చిపోవాలి కదా మనం. అంతే, మనం తెలుగు వాళ్ళుగా ఉండకూడదు, తెలుగు మొత్తం నాశనం చేసేయాలి. ఇదే జీవితం అంటే. ఎంత గొప్ప భాష ఆంధ్రత్వం, ఆంధ్ర భాష నల్పస్య తపసఫలం అన్నాడు మహానుభావుడైన. తెలుగులో మాట్లాడటం, తెలుగువాడిగా పుట్టడం మహాతపస్సు వల్ల తప్ప రాదట. కాబట్టి ఆ తెలుగుని బతికించండి. ఏదో రకంగా తెలుగులో మాట్లాడండి. మీ ఇంట్లో ఒక నియమం పెట్టుకోండి హాయిగా, మీ పిల్లలతో తెలుగులో మాట్లాడండి, ఇంగ్లీష్లో మాట్లాడకండి. ఎక్కడికి వెళ్ళినా తెలుగు నేర్పండి. అమెరికాలో ఉండి తెలుగు కోసం కృషి చేస్తూ ఉంటే మనం తెలుగు భాష దగ్గర ఉండి తెలుగుకి దూరం అయిపోతే ఎలాగండి. చాలా బాధ అనిపిస్తుంది మాట. ఎంత గొప్పది రాయల్ లాంటి వాడు, ఆయన నిజంగా కర్ణాటక వాడు అయ్యి ఉండి తెలుగును పోషించాడా? మనం తెలుగు వాళ్ళు అయ్యి ఉండి తెలుగులో ఒక్క కాగా రాయ ఇంగ్లీషు ఇంగ్లీషు పోనీ. ఏముంది ఆ భాషలో పెద్ద గొప్పతనం ఏమీ లేదు. అది నేర్చుకుంటే ఏదో ఒక ఉద్యోగం కోసం నేర్చుకోవాలి. ఏ భాష అయినా మనకి పోషణకు ఉపయోగపడుతుంది. కాబట్టి అన్ని భాషలు సంపద, కానీ మాతృభాషని మాత్రం మర్చిపోకూడదు. తెలుగులో అమ్మ అనడంలా భాషని వదిలేము, మతాన్ని అమ్మ మతాన్ని వదిలిపెట్టి దరిద్ర పదాలతోనే పెడుతున్నాం. అందువల్ల ఎందుకు చెప్తానంటే ఆనాడు అందరూ సంస్కృతంలో మాట్లాడేవారు. నేను సంస్కృతంలో మాట్లాడితే సీతకి భయం కలుగుతుంది, ఎందుకంటే ఈ రాక్షస స్త్రీలకి సంస్కృతం రాదు. వాళ్ళు మాట్లాడేది రాక్షసీ భాష, పైశాచీ భాష, ప్రాకృత భాష, ఈ మూడు భాషల్లో మాట్లాడేవారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ భాష సీతకు కొంచెం అర్థమైనా పూర్తిగా అర్థం కాదు. నేను సంస్కృతంలో మాట్లాడితే అప్పుడు ఏమనుకుంటుంది సీత, ఈతడు రావణుడు, సంస్కృతంలో మాట్లాడేవాడు రావణుడే, ఆ రావణుడు ఆనాడు సన్యాసి వేషంలో వచ్చి నన్ను అపహరించాడు, ఇప్పుడు వానర రూపంలో వచ్చి నాతో మాట్లాడుతున్నాడని నన్ను చూచి భయపడి అరవచ్చు, ప్రాణం విడిచిపెట్టచ్చు, చచ్చిపోవచ్చు, ఒక్కోసారి భయపడచ్చు, లేదా భయపడి శబ్దం కురియాత్ అరిచి శబ్దం చెయ్యొచ్చు. అప్పుడు ఈ మూకలు, ఈ రాకాసి మూకలు లేస్తారు, వాళ్ళు నా మీద పడతారు, నేను వాళ్ళకి దొరకకుండా అటు ఇటు దూకాలి. అప్పుడు ఈ రాక్షసులంతా వస్తారు, మీద పడతారు. అప్పుడు ఏమవుతుందో చెప్పలేము. నేను వాళ్ళని చంపవచ్చు, వాళ్ళు నన్ను చంపవచ్చు, లేదా నన్ను చెరసాల్లో పెట్టచ్చు. ఈ గందరగోళంలో సీతని ఇక్కడికి నుంచి తీసుకెళ్ళి సీతని ఇంకో చోట రహస్యంగా దాచవచ్చు. దాంతో మళ్ళీ కార్యం పాడైపోతుంది. నేను బంధింపబడితే తిరిగి అవతలకి వెళ్ళేవాడు, ఇక్కడికి వచ్చేవాడు మరొకడు లేడు నేను తప్ప. అప్పుడేమవుతుంది? మొత్తం కార్యక్రమం రసాభాస అవుతుంది. లేదా ఈ గందరగోళంలో నేను వీళ్ళతో యుద్ధం చేస్తూ ఉండగా ఈ రాక్షసులు, అమ్మో వీడెవడో గూఢచారి, సీతని ఇంకా బతకనివ్వకూడదు అని సీతను చంపి తినేయవచ్చు. లేదా రాక్షసులు నన్నే చంపవచ్చు. యుద్ధంలో ఎవడికి విజయం లభిస్తుంది, ఎవడికి అపజయం లభిస్తుంది ఎవడు చెప్పగలడు? అసత్యాన్ని చ యుద్ధాన్ని సంశయో మే నరోచతే. యుద్ధములు అసత్యములు అంటే విజయము అపజయము సత్యం కాదు. ఒక్కోసారి బలవంతుడు ఓడిపోవచ్చు, ఒక్కోసారి బలహీనుడు నెగ్గవచ్చు, ఏదైనా జరగచ్చు. అందువల్ల జయాపజయాలు దైవాధీనాలు. తెలివి తక్కువ దోత వల్ల కార్యక్రమం పాడవుతుంది. ఇప్పుడు ఏం చెయ్యను? నాకు ఒక మంచి ఆలోచన తట్టింది. ఈ సీతకి రాముడు అంటే ఇష్టం, కాబట్టి ఆవిడ దగ్గరికి నేను వెళ్ళి సంస్కృతంలో మాట్లాడి గందరగోళం చేసే కంటే ఆవిడకి వినపడేలాగా క్లుప్తంగా రాముడి కథ చెప్పేస్తాను. రాముడి కథ వినగానే ఆవిడ ఆకర్షితురాలై గ్యారంటీగా నాకేసి చూస్తుంది. ఎవడరా ఈ లంకలో రామకథ చెప్పాడు అని నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు మెల్లగా మాటల్లోకి దింపి నేను రామదూతననే విషయం నచ్చ చెబుతాను. ఇలా అరుకుని వెంటనే ఒక్కసారి రెండు చేతులు జోడించి రాముడికో నమస్కారం చేసుకుని క్లుప్తంగా చెప్పేశాడు. రెండు ముక్కల్లో కట్టే కొట్టే తెచ్చానట్టుగా, రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్. దశరథుడని ఒక మహారాజు ఉన్నాడు. ఓ మహారాజు చాలా గొప్పవాడు. ఆయన పేరు దశరథుడు. ఆయనకి రథాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, చతురంగ బలాలు ఉన్నాయి. ఆ మహానుభావుడికి ముగ్గురు భార్యలు, అందులో పెద్ద ఆవిడ కౌసల్య, రెండు ఆవిడ సుమిత్ర, మూడు ఆవిడ కైకేయి. వారికి వరుసగా నలుగురు పిల్లలు. అందులో పెద్దవాడైనటువంటి వాడు రాముడు, చాలా ధర్మాత్ముడు. ఆ మహాత్ముడు చక్రవర్తి కులే చేత చక్రవర్తి వంశంలో పుట్టాడు. పురంధర సమోబలే ఇంద్రుడి లాంటి వాడు బలంలో ఈ రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, ఆయన భార్య రాముడి యొక్క భార్య సీతని, ఈ ముగ్గురిని రామచంద్రుడితో పాటుగా అరణ్యానికి పంపించాడు దశరథుడు. అప్పుడు రాముడు అరణ్యవాసం చేస్తూ ఉండగా రామపత్ని సీతను రాముణ్ణి లక్ష్మణుణ్ణి ఆశ్రమం నుంచి దూరంగా పంపి రావణుడనేవాడు మారువేషంలో అపహరించాడు. అపహరించి పట్టుకుపోతూ ఉండగా సీతాదేవి తన నగలు కొన్ని ఋష్యముఖ పర్వతం మీద వేసింది. అప్పుడు మేము నలుగురు వానరులను సుగ్రీవుడితో పాటు ఉన్నాం. నేను సుగ్రీవుడి యొక్క మంత్రిని, దూతని, దాసుణ్ణి. మేము ఆ సీత యొక్క నగలు మూట కట్టాము. ఆ తర్వాత రాముడు సీతను వెతుక్కుంటే అక్కడికి వచ్చాడు. సుగ్రీవుడు రాముడు పరస్పర స్నేహితులయ్యారు. సుగ్రీవుణ్ణి, వాలిని చంపి కిష్కింధా నగరానికి రాజును చేశాడు రామచంద్రుడు. ఆ కృతజ్ఞతతో సుగ్రీవుడు సీతాదేవిని వెతకమని అందరినీ అన్ని దిక్కులకి పంపాడు. దిక్షు సర్వాసుతాన్ దేవీం విచిన్వంతి సహస్రశ వేలాది మంది వానరులు అన్ని దిక్కులకు సీతాన్వేషణకి బయలుదేరారు. అందులో దక్షిణం దిక్కుకి అంగదుడనే వాడి నేతృత్వంలో మేము కొంతమంది వానరులం బయలుదేరాం. అందులో నా పేరు హనుమంతుడు. మేము సంపాతి మాటల ద్వారా సీత లంకా నగరంలో ఉందని తెలుసుకున్నాం. అప్పుడు నేను హనుమంతుడు అనేవాడిని ఆకాశ మార్గంలో ఎగిరి ఇక్కడికి వచ్చాను. నా పేరు హనుమంతుడు, వాయుపుత్రుడు. సీత ఇక్కడుందని తెలుసుకుని వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ చెట్టు కింద ఉన్నటువంటి సీతని చూచాను. ఎలా ఉంటుంది సీత అని రాముడు చెప్పాడో అలాంటి సీతను చూచాను. ఆకాశంలో ఎగురుతున్నప్పుడు రావణుడి దగ్గర ఉన్న సీత ఎలా ఉంటుందో అలాంటి సీతను చూచాను. ఇప్పుడు ఆ సీతను చూడగానే నాకు బ్రహ్మానందం కలిగింది. సుస్పష్టంగా వడి చెప్పాడు, యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మీం చ నిశ్చితాం. సీత రూపం, సీత రంగు, సీత సౌభాగ్యం, ఆమె తేజస్సు, ఇవన్నీ ఎలా ఉంటాయని రాముడు వర్ణించాడో ఆ వర్ణన ప్రకారం ఇక్కడ ఉన్నావిడ కనపడుతున్నది. కాబట్టి రాముడు చెప్పిన సీత ఈమెయే అని సుస్పష్టంగా ఆవిడ వింటూ ఉండగా పలికాడు. ఆవిడకి ఆశ్చర్యం కలిగింది. లంకానగరంలో రామస్మరణ, రాముడి కథ ఇంత మధురంగా చెప్పడమా, రాముడిని పొగడ్డమా అనుకున్నది. అనుకుని అటు ఇటు చూచింది. ఎదురుగుండా చెట్టు, చెట్టు కొమ్మల మధ్యలో ఉన్నాడు హనుమంతుడు. ఎర్రని పింగళ వర్ణంలో ఉన్న నేత్రాలు, కాస్త పిల్లంత రూపంతో ఉన్నాడు. అద్భుతమైన కాంతితో ఉన్నాడు. ఎంత చిన్న రూపంతో ఉన్నా కాంతి కాంతే కదా. చూడగానే విస్మితురాలైపోయింది. ఏమి ఈ వానర రూపం, చూడ్డానికి చిన్న కోతి కానీ మహాకాంతితో ఉంది. ఆ కళ్ళు మెలమెలమెల మెరిసిపోతున్నాయి. భయంకరంగా ఉన్నది తేజస్సు అనుకున్నది. నిజానికి ఆ తేజస్సు చాలా గొప్పదే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆవిడకి ఆ తేజస్సు భయంకరంగానే కనపడింది. ఎందుకంటే అన్నీ భయంకర వస్తువులే కనపడుతున్నాయి కనుక. వెంటనే ఆవిడకి మళ్ళీ కంగారు వచ్చింది. రామ రామేతి దుఃఖార్త లక్ష్మణేతి చ భామిని. ఒక్కసారి మళ్ళీ దుఃఖంలో పడిపోయింది. రామ రామ రక్షించు అన్నది, లక్ష్మణ రక్షించు అన్నది. పదే పదే కన్నీళ్లు కార్చింది. మళ్ళీ అనుమానం వచ్చింది, అసలు నేను రామకథ విన్నానా, ఇది కళ? కళ అయితే ఎంత బాగుందో, కళలో కోతి కనపడడం ఏమిటి, రాముడి కథ చెప్పడం ఏమిటి అనిపించింది. మళ్ళీ ఇంకో అనుమానం వచ్చింది, కళ అయితే ఇది కొంచెం ప్రమాదం కదా, ఎందుకని నీ కళ్ళలో కోతి కనపడకూడదు. స్వప్నే మయాయం వికృతోద్యదృష్ట శాఖా మృగ శాస్త్రగణైర్నిషిద్ధ స్వస్తిస్తు రామాయ సలక్ష్మణాయ తథా పితుర్వే జనకస్య రాజ్ఞః. నేను ఎంత భయంకరమైన కళ కన్నాను, ఇది దుస్వప్నం, చెడ్డ కళ, పేడ కళ. కళలో వికృతమైన కోతి కనపడింది. శాస్త్రములలో కళలో కోతి కనపడకూడదు అని ఉన్నది. బృహస్పతి స్వప్నాధ్యాయములో కోతి కళలోకి వస్తే అది ప్రమాదం అన్నాడు. ఇప్పుడు నా కర్మగారి కళలో ఇప్పుడు కోతి కనపడుతోంది, దీనివల్ల ఏం దొరుకుతుందో అనుకుని వెంటనే నా రామచంద్రుడికి శుభం కలుగుగాక, లక్ష్మణులకు శుభము కలుగుగాక, మా నాన్నగారు జనకుడికి శుభం కలుగుగాక అనుకోగానే మళ్ళీ అనుమానం వచ్చింది. అసలు నాకు కళ ఎక్కడుంది? ఈ లంక వచ్చాక నిద్రపోయింది ఏది? ఇందాక ఈ క్షణంలో అసలు నిద్రపోలేదు. కానీ అప్పుడప్పుడు ఏదైనా ఒక కురుకు కురికేమంటే అర్థం ఉంది. ఏదో అప్పుడప్పుడు పురాణంలో కనుక అసలు గోడకి జారబడిన వాళ్ళైనా నిద్రపోయినట్టుగా నిద్రపోయి ఉంటే కళ వస్తుంది. నేను నిద్రపోలేదే. స్వప్నోపి నాయం నహిమేస్తి నిద్రాగా శోకేన దుఃఖేన చ పీడితాయాగా. ఇది నిద్ర కాదు, నిద్రపోలేదు గనక వచ్చింది కళ కాదు. శోకముతో కుమిలిపోతున్న నాకు, దుఃఖంతో కుమిలిపోతున్న నాకు నిద్ర ఎక్కడ నుంచి వస్తుంది? కాబట్టి ఇది నిద్ర కాదు, నిద్రలో వచ్చిన కళ కాదు, నిజమే. నిజమైతే ఈ కోతి నిజంగా రామదూతైనా కాదా? ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు, స్పష్టంగా పలుకుతున్నాడు, కనబడుతున్నాడు. వానరుడు కళ్ళో అయితే ఇలా కనబడ్డం, కాబట్టి కనబడుతున్న రూపం స్పష్టంగా ఉంది. మాట్లాడుతున్న మాట అయితే ఇంకా స్పష్టంగా ఉంది. హనుమంతుడు మాట్లాడితే తడువుకుంటూ మాట్లాడతాడా? అస్పష్టంగా మాట్లాడతాడా? అందువల్ల ఆవిడికి నిజంగా ఇది బాగుందనిపించింది. అందుకని ఇది నిజమవ్వాలనుకుని అద్భుతమైన స్తోత్రం చేసింది. ఈ స్తోత్రం కూడా చాలా గొప్ప స్తోత్రం అన్నమాట. అందరూ చెప్పండి, నమోస్తు వాచస్పతయే సవజ్రిణే స్వయంభువే చైవ హుతాశనాయ చ అనేన చోక్తం యదిదం మమాగ్రతో వనౌకస తచ్చ తథాస్తు నాణ్యత. అంటే అప్పుడేమో హనుమంతుడు ఏమన్నాడు, నమోస్తు రామాయ సలక్ష్మణాయ, ఈవిడ నమోస్తు వాచస్పతయే సవజ్రిణి, బృహస్పతికి నమస్కారం, ఇంద్రునకు నమస్కారం, స్వయంభువే బ్రహ్మదేవునికి నమస్కారం, హుతాశనాయ చ హుత అశనుడు అంటే నెయ్యి ఆహారంగా తీసుకుంటాడు, ఏదేసినా తగలబెడతాడు కనుక అగ్నికి హుతాశనుడని పేరు, ఆ అగ్నిహోత్రుడికి నమస్కారం. ఈ వానరుడు పలికిన పలుకులు సత్యమవుగాక, రాముడు నా వాడవుగాక, నాకు చెడ్డ దొరకకుండా ఇంకో రకంగా ఉండకుండా ఉండుగాక, అప్పుడు మనకి శుభం కలుగుతుంది. ఈ శ్లోకం వల్ల మనకి కూడా సీతకి కలిగిన శుభం కలుగుతుంది. ఇలా అనుకుంటూ ఉండగా హనుమంతుడు చెంగును కిందకి దూకాడు. బుల్లి రూపంతో ఉన్నాడు, పిల్లింత రూపంతో ఉన్నాడు ఆయన. ఆ బుజ్జిబాబు రూపంలో ఉన్న ఆంజనేయుడు బుల్లి తోక బుల్లి కాళ్ళతో ఆ ఎర్రబడిన నేత్రాలతో మంచి కాంతితో నడుచుకుంటూ దగ్గరికి వచ్చాడు. కానీ కాంతి గొప్పదండి, కొన్ని కొన్ని దీపాలు ఎంత ఉంటాయి కానీ లైటింగ్ ఎక్కువగా ఉంటుంది. ఆంజనేయుడు ఎంత చిన్న రూపంతో ఉన్నా ముఖంలో వర్చస్సు బాగున్నది. ఆయన దగ్గరికి వస్తూ తల వంచి ఈ రెండు చేతుల్లో పెట్టి నమస్కరించాడు. హనుమంతుడు వారు ఎదురుగుండా వచ్చి చక్కగా ఇలా రెండు చేతులు జోడించి తల పెట్టి నమస్కరించాడు. మెల్లిగా అడిగాడు, కాను పద్మ పలాశాక్షి కృష్ణ కౌశేయవాసిని, అమ్మా పద్మాక్షి నీవెవరు? ఈ నలిగిపోయిన మాసిపోయిన బట్ట కట్టావేం తల్లి? ఈ చెట్టు కొమ్మ కింద కూర్చున్నావేమిటి? తామర పువ్వు మీద పడిన నీళ్లు కిందకి జారిపోతాయి, చూసారా ఎప్పుడైనా మీరు? తామర ఆకు లేక తామర పువ్వు రేకు దాని మీద నీళ్లు పోయండి, ఆ నీళ్ళు అక్కడ ఉండవు, అంటుకోకుండా కిందకి జారిపోతాయి. అలా ఆకులోంచి తామర పువ్వు యొక్క రేకులోంచి కన్నీళ్లు కారినట్టుగా పద్మములు వంటి నీ నేత్రముల నుండి కన్నీళ్లు కారుతున్నాయమ్మా, నీవెవరివి? దేవతా స్త్రీవా, రాక్షస స్త్రీవా, గంధర్వ స్త్రీవా, విద్యాధర స్త్రీవా? అది ఇది కాకపోతే మానవ స్త్రీవా? ఎందుకో నిన్ను చూస్తే సామాన్య మానవ స్త్రీ అనిపించడం లేదు. చంద్రుణ్ణి విడిచిపెట్టిన రోహిణివా? వశిష్ఠుడి మీద కోపంతో అలిగి వచ్చిన అరుంధతివా? అంటే అలా జరగవు కదా అని చెప్పడం, నువ్వు మానవ స్త్రీవే, ఇప్పుడు ప్రస్తుత సీతవే, అయినా పైకి నువ్వు అరుంధతివా, వశిష్ఠుడి మీద అలిగి వచ్చావా? అసలు నీ భర్త ఎవరు, తండ్రి ఎవరు, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? రావణుడు ఒక దుర్మార్గుడు ఉన్నాడు, సీతాదేవి రాముని భార్య, ఆవిడ్ని జనస్థానం నుంచి అపహరించి తీసుకొచ్చాడు. ఒకవేళ ఆ సీతవి నువ్వు కావు కదా, ఇంతాక చెప్పి అన్ని ఎరిగి ఉండు కూడా, అరుంధతివో లేక రోహిణివో కాకపోతే నువ్వు సీతవై ఉండాలి. ఏది, రావణాసురుడు జనస్థానం నుండి బలాత్కారంగా అపహరించి తీసుకొచ్చిన రాముని యొక్క భార్య, సీతవి నీవేనా? కాదా. ఎందుకో నిన్ను చూస్తే రాముని పట్ట మహిషివి అనిపిస్తోంది, రామ మహిషి ధ్రువం, గ్యారంటీగా నువ్వు రామపత్నివేమో అనిపిస్తోంది అని మెల్లిగా కబుర్లో పెట్టి చాలా ఆకట్టుకున్నాడు. ముందేమో డైరెక్ట్గా అడగకుండా అడిగి చివరికి నువ్వే సీతవి అన్నాడు. ఇదని వాడు తెలివైన వాళ్ళ యొక్క లక్షణం. అంతేగాని నువ్వు సీతవా అన్నాడంటే అడిగిపోతుంది ఆవిడ రాగానే. అందుకని ఎంతో చక్కగా మంచి కథ చెప్పి ఆ తర్వాత మళ్ళీ ఆవిడ బెంగ పెట్టుకుంటూ ఉంటే వచ్చి నమస్కరించి, తల్లి నువ్వు ఎవరివేని ఎంతో అడిగి ఆఖరణ నువ్వు సీతవేనా అన్నాడు. అప్పుడు ఆవిడ, అవునాయన, ఈ భూమండలంలో దశరథుడు వంటి మహారాజు లేడు, ఆ మహానుభావుడి కోడల్ని నేను, నన్ను సీత అంటారు, జనకుడి కూతుర్ని, 14 సంవత్సరముల పాటు అడవిలో ఉండమని మా మామగారు పెనతల్లి మాట వల్ల పంపాడు, రాముడి యొక్క పెనతల్లి మాటల్ని బట్టి మా మామగారు అడవికి పంపారు, 12 ఏళ్ళు మేము సుఖంగా ఉన్నాం, 13వ సంవత్సరంలో మాకు కష్టం వచ్చింది, మేము దండకారణ్యం వచ్చాం, అక్కడికి రాగానే ఇదో ఈ రావణుడు అనేవాడు మోసగించి ఇక్కడికి తీసుకొచ్చేశాడు, 1 ఏడాది గడిస్తే మా వనవాసం పూర్తవుతుందనగా వాడిక్కడికి తీసుకొచ్చాడు, నన్ను బలాత్కారముగా భార్య కమ్మని అడుగుతున్నాడు, 12 మాసాలు గడువు ఇచ్చాడు, ఇప్పటికి 10 నెలలు గడిచింది, నేను వాడికి లొంగడం లేదు, నిత్యం బెదిరిస్తున్నాడు, చంపుతానంటున్నాడు, ఇంక నాకు 2 నెలలు మిగిలింది, 2 మాసౌ తేనమే కాలో జీవితానుగ్రహ కృతగా, వాడి వల్ల ఇక నాకు 2 నెలలే గడువు ఇవ్వబడింది, ఈ 2 నెలలే బతుకుతాను, ఊర్ధ్వం ద్వాభ్యాంతుమాసాభ్యాం తతస్త్యక్ష్యామి జీవితం, ఇంక 2 నెలలు గడిస్తే నేను చచ్చిపోవటం ఖాయం, నేను మరణిస్తున్నాను, శరీరం విడిచిపెడుతున్నాను అని దీనముగా చెప్పింది. అప్పుడు హనుమంతుడు ఓదారుస్తుడు మొత్తమీద మాటలో పెట్టాడు కదా, ఆవిడ చేత ఆవిడ మాట ఆవిడ రోటి వెంబడే పలికించి విన్నాడు. ఇప్పుడు వినయంగా, అమ్మా నా జన్మ ధన్యమయ్యింది, నేను రామదూతని, దేవి దూతస్తవాగత, నీ దగ్గరకు వచ్చిన నేను రాముడి దూతని, ఆయన సందేశం పట్టుకొచ్చాను, ఆ రాముడు నీ కుశల అడగమన్నాడు, బ్రహ్మాస్త్రం వంటి అస్త్రములు ఎరిగిన వాడు, సకల వేదములు చదివిన నీ భర్త రాముడు, ఆయనకి ఇష్టుడైన సోదరుడు లక్ష్మణుడు, వాడు ప్రస్తుతం ఋష్యమోక పర్వతం దగ్గర ఉన్నారు, కిష్కింద దగ్గర ఉన్నారు, వాళ్ళు నిన్ను అడిగి రమ్మన్నారు అనగానే ఎక్కడ లేని బ్రహ్మానందం కలిగింది, ఒక క్షణం ఆవిడ ముఖం వెలిగిపోయింది. అప్పుడు ఆవిడ ఏమందో తెలుసా, కళ్యాణీపతగాధేయం లౌకికీ ప్రతిభాతిమా, ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి. ఒక శుభమైన కథ నేను విన్నాను, ఓ మంచి మాట నేను విన్నాను. ఏమిటా మంచి మాట? ఆత్మహత్య చేసుకోకుండా కష్టాలు వచ్చిన వాడు ధైర్యంతో బ్రతికితే 100 ఏండ్లకైనా శుభం వింటాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, వాడికి కష్టం వచ్చింది, చావాలనుకున్నాడు, అలా అనుకున్నప్పుడు ధైర్యం తెచ్చుకుని మరణించకుండా బతికుంటే ఇప్పుడు కాకపోతే కనీసం 100 ఏడైనా శుభం పొందుతాట, సత్యం ముందైనా శుభం రావచ్చు, ఆఫ్టర్ 100 ఇయర్స్ అయినా ఒక శుభం పొందొచ్చు, సత్యం సాధిస్తాం అని ఒక సూక్తి ఉన్నది, అది ఇప్పుడు నిజమయ్యింది. నేను ఆత్మహత్య చేసుకోకుండా బ్రతకడం వల్ల ఇప్పటికైనా శుభవార్త విన్నాను అనగానే ఇప్పుడు ఇంకొంచెం దగ్గరకు వచ్చాడు. ఆయన దగ్గరకు వచ్చేవాడు చూద్దామనే ఉద్దేశంతో హనుమంతుడు ఒక్కొక్క అడుగు ముందుకొస్తున్నాడు. యథా యథా సమీపం స హనుమాన్ ఉపసర్పతి తథా తథా రావణం సాతం సీతా పరిశంకతే. హనుమంతుడు ఒక్కొక్కడుగు ముందుకొస్తూ ఉంటే మళ్ళీ వాడికి భయం పట్టుకుంది, రావణుడేమోనని శంకించింది. సందేహం లేదు ఇతడు రావణుడు అనుకుని, అయ్యయ్యో నేను ఎంత మోసపోయాను, ఈ దుర్మార్గుడి మాటలు నమ్మేశాను అనుకున్నది. వెంటనే అయ్యో రావణ రాకురా రాకురా అంది. హనుమంతుడు దగ్గరకు వచ్చి, లేదమ్మా నేను నిజంగా హనుమంతుడు అన్నాడు. లేదు నువ్వు మోసగాడివి. ఆనాడు సన్యాసి వేషంలో జనస్థానంలో ఉండగా నన్ను మోసగించి అపహరించి తీసుకొచ్చావు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి వానర రూపంలో నన్ను మోసగిస్తున్నావు. నిజంగా ఒకవేళ రావణుడివి కాకుండా ఆంజనేయుడివైతే వానరుడివైతే నీకు శుభం కలుగుగాక. నువ్వు నిజంగా రాముడి దగ్గరను చూస్తే రాముడి గుణములు వర్ణించు, రాముడి రూపం వర్ణించు, నవ్వుతా. నా మనస్సులో ఉన్న తాపం తొలగుతుంది. మళ్ళీ అంతలోనే అనుకుంది, చచ్చా ఇది నిజం కాదు, భ్రమ, మనోభ్రమ, కళ అనుకుంది. ఏది ఎంత హనుమంతుడు ఎదురుకుండా వచ్చి మాట్లాడుతున్నా మళ్ళీ అంతలోనే కళ ఏమో అనిపించదు. ఒక్కోసారి మనం అలాగే అనుకుంటాం, కళ అనుకుంటాం. అహో స్వప్నస్య సుఖత, స్వప్నం ఎంత బాగుందో, మంచి కళ వచ్చింది, ఈ కళ ఎంత బాగుందో. కళలో ఒక కోతి రావడం ఏమిటో, ఆ కోతి వచ్చి రాముడి దగ్గర నుంచి వచ్చానని చెప్పడం ఏమిటో అనుకుని, అవును కళ ఎలా అవుతుంది, నాకు కళలో వస్తుంది, నేను నిద్రైపోలేదుగా అని మళ్ళీ అనుకుంది. నేను స్పృహలో ఉన్నాను కాబట్టి కళ కాదు. ఒకవేళ ఉన్మాదమా, రామా రామా అనగా పిచ్చెక్కి నేను ఇలా నాలో నేను ఏదో అనుకోవడం వల్ల ఒక కోతిని చూస్తున్నానేమో, ఇది పిచ్చేమో పిచ్చి కోతేమో అని మళ్ళీ అనుమానం వచ్చింది. ఉన్మాదం అనుకుందిటేవిడ. ఒక్కసారి కష్టాల పాలైపోతే ఆ వ్యక్తికి నిజంగా సుఖం కలిగినా అందులోంచి బయటపడినట్టు అనిపించదండి. యావత్ జీవితం నానా బాధలు అప్పుల్లో పడిపోయి కొంప లేకుండా బాధపడుతున్న వాడికి హఠాత్తుగా అప్పు తీరి సొంత ఇల్లు వస్తే నమ్మలేడు కొంతకాలం. సొంత ఇల్లు వచ్చిందా, అప్పులు తీరాయా అనుకుంటాడు వాడు. అలా అయిపోయింది ఇప్పుడు ఇవిడికి కూడా. అప్పుడు హనుమంతుడు దగ్గరకు వచ్చి వినయముగా, అమ్మా నేను నూటికి నూరు పాళ్ళు హనుమంతుణ్ణి, రామదూతని, నువ్వు కంటున్నది కళ కాదు, నిజం చెబుతున్నాను విను. రామచంద్రుడు సూర్యుడి వలె వెలిగిపోయే కాంతిస్వరూపుడు, కానీ వెన్నెల వలె అందరికీ ఆహ్లాదం కలిగిస్తాడు, చంద్రుడిలాగా చల్లదనం కలిగిస్తాడు, సమస్త లోకాలకి ప్రభువు, వైశ్రవణునిలాగా కుబేరుడి లాంటి వాడు ఆయన, మహాపరాక్రమవంతుడు, కీర్తిలో విష్ణువుతో సమానుడు, సత్యం పలుకుతాడు, మధురంగా పలుకుతాడు, పలకడంలో బృహస్పతి వంటి వాడు, రూపవాన్, అందగాడు, శుభగహ, పరమ సౌభాగ్యములు కలిగినవాడు, శ్రీమాన్, సకల సంపదలు కలిగినవాడు, కందర్పయవ మూర్తివాన్, సౌందర్యంలో మన్మధుని వంటి వాడు. ఆ మహాత్ముడి యొక్క ప్రభావం ఇంతింతని చెప్పలేను. ఆ మహాత్ముడు నీకోసం మాయామృగమైన మారీచుడి వెంటబడ్డాడు. మారీచుడిని చంపి వచ్చేలోపు రావణుడు అపహరించడంతో నిన్ను వెతుక్కుంటూ సుగ్రీవుడితో స్నేహం చేశాడు. ఆ సుగ్రీవుడు పంపించగా నేను ఇక్కడికి వచ్చాను. సుగ్రీవుడితో ఇప్పుడు రాముడు సుఖంగా కులాసాగా ఉన్నాడు, నీకోసం ఎదురు చూస్తున్నాడు తల్లి. కొద్ది రోజులలో నేను రాముడిని చూడగలుగుతావు. నేను హనుమంతుణ్ణి, నువ్వున్న వార్త రాముడికి చెబుతాను. రాముడు సుగ్రీవాది వానరులతో వస్తాడు, ఈ రావణాసురుడిని సంహరిస్తాడు, నిన్ను పట్టికెడతాడు, సందేహం వద్దు. పోనీ ఎంత చెప్పినా మళ్ళీ ఆవిడేమంది, రాముడితో నీకు స్నేహం ఎక్కడ కలిసింది అని చెప్పు. రామలక్ష్మణులు వానరులతో ఎలా కలుసుకున్నారు, ఈ నరులకి వానరులకి మధ్యలో ఎలా స్నేహం ఏర్పడింది. అవే కాదు, యాని రామస్య లింగాని, లింగము అంటే లక్షణము అని అర్థం. రాముడి లక్షణములు ఏమిటి అంది ఆవిడ. నువ్వు బాగా వర్ణించి చెబితే నమ్ముతాను నేను. యాని రామస్య లింగాని, ఆవిడేం తెలివి తక్కువది కదా, అంత తెలివిగా ఎవడో ఒకడు సడన్గా నీవు 5 కోట్లు వచ్చాయి నీకు, ఇది క్లిక్ చేయి అని మెయిల్ పంపగానే నొక్కేయడానికి. రోజు మెయిల్స్ వస్తూ ఉంటాయి కదా, నా మీద అంత ప్రేమో, యూఆర్ ఎలిజిబుల్ టు 5 crores ఇటు పైగా, మరి 5 కోట్లు. అప్పుడు మనం ఏం చేస్తాం, 5 కోట్లు వస్తాయి కదా అని వాడు చెప్పిన చోట అలా నొక్కుతాం అనమాట. ఇక నొక్కిన తర్వాత మన దగ్గర ఉన్న కాస్త వెళ్ళిపోతాయి, ఇక అక్కడ శూన్యం. రోజు చూస్తూనే ఉంటే నొక్కుతారు. అలా నొక్కేంత తెలివి తక్కువదా సీత, అంతేనా, బాగా పరీక్షించింది. హఠాత్తుగా ఎవడో ఫోన్ చేయడం, మీ కోడ్ నెంబర్ చెప్పండి అని అడుగుతాడు అనమాట. ఏది నాకు కూడా పైగా నేను ఏదో క్రెడిట్ కార్డుకి అప్లై చేశాట, నా బతుకి డెబిట్ లేదు, క్రెడిట్ లేదు, నా కార్డు ఏది లేదు. వాడేమో నాకు వెంటనే చెప్పేస్తాడనమాట. కాబట్టి ఎవడ పడితే వాడు వస్తే నమ్మకూడదు, సీతలో ఇంత జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. రాముడి యొక్క లక్షణములు ఏమిటి, రామాయణం చదవడమే కాదు అది ఎప్పుడు ఉపయోగపడుతుంది టెక్నాలజీ అనమాట. ఏమి నాయన, రాముడితో నీకు స్నేహం అంటున్నావు కదా, రాముడి లక్షణాలు ఎలా ఉంటాయి, లక్ష్మణస్యచే వానర, లక్ష్మణుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అవన్నీ చెప్పు. తొడలు ఎలా ఉంటాయి, చేతులు ఎలా ఉంటాయి, ముక్కు ఎలా ఉంటుంది, ఆయన ఎలా మాట్లాడతాడు, మాట్లాడేటప్పుడు కొందరు ఒక్కొక్కడు ఒక రకాయ, కొందరు చేతులు ఇలా పక్కన పెట్టి ఇలా వాగుతారు, కొంతమంది చూడండి సినిమాల్లో వంగిపోతారు అన్నమాట, కొంతమంది చీటికి వాటికి ఇలా కాలర్ పట్టుకు మాట్లాడతారు, ఒకరు గోకులు మాట్లాడతారు. ఇలా రాముడిలో ఏమైనా ఉన్నాయా చేష్టలు, లక్ష్మణుడిలో ఏమున్నాయి, ఇవన్నీ చెప్పు అనగానే అప్పుడు ఆయన నేను చెబుతున్నాను విను అని రాముడికి నమస్కరించి చెప్పడం మొదలుపెట్టాడు. అద్భుతంగా వర్ణించాడండి ఇది. ఒక ముక్కలు చెప్పాలంటే ఇది కూడా సంక్షిప్త రామాయణం లాంటిది. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర. రాముడు తామర పువ్వు రేకుల్లాంటి కళ్ళు కలిగిన వాడు. ఆయన కళ్ళు తామర పువ్వుల్లో ఉంటాయి. ఎవరు చూచినా ఉచ్చట పడిపోతారు. అంత అందంగా ఉంటాడు. అందరినీ ఆకర్షించే సౌందర్యం ఆయనది. రూపదాక్షిణ్య సంపన్న. ఇంకా ఆయన శరీర సౌందర్యం ఎటువంటిదో వర్ణించలేం. పరమ సౌందర్యం అది. జనకాత్మజ ఆయన మహాసుందరుడు. తేజస ఆదిత్య సంకాశ. తేజస్సులో, కాంతిలో సూర్యుడు లాంటి వాడు. క్షమయ పృథివీ సమహ. ఓర్పులో భూమి లాంటి వాడు. భూదేవికున్న ఓర్పు ఎవరికి ఉండదు. అలా భూదేవి వంటి ఓర్పు కలిగిన వాడు. బృహస్పతి సమో బుద్ధ్య. తెలివితేటల్లో బృహస్పతి లాంటి వాడు. యశస వాసవోపమహ. ఇంద్రుడి వంటి కీర్తి కలిగిన వాడు. ఇంద్రుడి కీర్తి ఎటువంటిదో అటువంటి కీర్తి అయింది. రక్షిత జీవలోకస్య స్వజనస్యాభిరక్షిత. ఆయన సమస్త ప్రాణుల్ని రక్షిస్తాడు. అన్ని ప్రాణుల్ని రక్షిస్తాడు. తన వాళ్ళని రక్షిస్తాడు. ఇది మనం బాలకాండలో చెప్పుకున్నాం. సర్వప్రాణులను రక్షిస్తాడు. వాళ్లతో పాటు తన కులం వాళ్ళని రక్షిస్తాడు. స్వస్వ వృత్తస్య. తన వృత్తమును, చరిత్రని కాపాడుకుంటాడు. ధర్మస్య చ. ధర్మమును కాపాడుతాడు. ఎప్పుడు రాముడు ధర్మమును మాత్రం విడిచిపెట్టాడు. చతుర్వర్ణములు వాళ్ళని ఒకే రకంగా ప్రేమగా చూస్తాడు. అన్ని వర్ణముల వారిని, అన్ని కులముల వారిని ప్రేమగా చూసేది ఒక రామచంద్రుడే. ఆ మహానుభావుని చూస్తే అగ్నిని చూడక్కర్లేదు. రాజవిద్యా వినీతుడైన, రాజనీతి చదువుకున్నాడు, బ్రాహ్మణోత్తముల్ని పూజిస్తాడు, బాగా చదువుకున్నవాడు, శీలము కలిగిన వాడు. ఎన్నుంటే శీలం లేకపోతే ఉపయోగం ఉంది. వినయంతో ఉంటాడు. మళ్ళీ యజుర్వేదం చదువుకున్నాడు. వేదములు చదువుకున్న వారందరి చేత పూజింపబడతాడు. ధనుర్వేదేషు వేదేషు వేదాంగేషు తనిష్ఠిత. ఇంకా ధనుస్సుని ఎక్కువ పెట్టడంలో ఆయన మించిన వాడు లేడు. ధనుర్వేదం బాగా ఎరిగినవాడు. వేదాలు, వేదాంగాలు కూడా చదువుకున్నాడు అని ఇంతవరకు చదువు చెప్పింది. ఇంక ఇక్కడ నుంచి ఈ సీతాదేవికి ఆయన శరీరములో ఏ అవయవం ఎలా ఉంటుందో చెప్పాడు. ఇక్కడే మీకు ఒక విషయం చెప్పాలి. కొన్ని అవయవాలు కనపడతాయండి, ముక్కులు చెవులు. కానీ తొడలు, లింగము కూడా ఎలా వర్ణించాడు అంటే ఆ మనిషిని చూడగానే సాముద్రిక శాస్త్రం చదువుకున్నవాడు అవయవములు ఏ మూల ఏమున్నాయో తెలిసిపోతాయట. అదన్నమాట హస్త సాముద్రిక పాండిత్యం యొక్క గొప్పతనం. రేపు మీకు ఆ విషయాలు వివరించే ముందు క్లుప్తంగా ఎందుకు చెప్తానంటే, ఒకసారి భోజమహారాజు గారి దగ్గరికి ఓ చిత్రకారుడు వచ్చాడు. భోజమహారాజు గారు తన భార్య లీలావతిని చూపించి లీలావతి యొక్క చిత్రపటాన్ని చిత్రించు అన్నాడు. అనగానే చిత్రకారుడు లీలావతిని చూసి అందంగా బొమ్మ వేసాడు. రాజుగారు మెచ్చుకుని డబ్బిచ్చి పంపేశాడు. ఇంతలో కాళిదాసు వచ్చాడు. ఈ చిత్రకారుడి పటం ఎలా ఉంది అన్నాడు భోజుడు. అంతా బాగుంది కానీ ఇక్కడ మచ్చ మర్చిపోయాడండి అని ఎడమ తొడ మీద, లీలావతి యొక్క ఎడమ తొడ పైభాగంలో ఓ పుట్టుమచ్చ పెట్టడం మర్చిపోయాడని పుట్టుమచ్చ పెట్టాడ కాళిదాసు. దాంతో చుట్టుపక్కల ఉన్న కవులంతా, మీ భార్య యొక్క ఎడమ తొడ పైభాగంలో ఉన్న పుట్టుమచ్చ కాళిదాసుకి ఎలా తెలుసు, మీరు ఇచ్చిన చదువు వల్ల కాళిదాసు ఏదో పిచ్చి పని చేశాడేమో అన్నారు. అప్పుడు ఆయన నవ్వి, బోధుడు, ఈ మహాత్ముడు సరస్వతి స్వరూపుడు. కళ్ళు మూసుకుంటే ఎవరి శరీరంలో ఏమున్నాయో తెలుస్తాయి. ఆ మహానుభావుడిని మీరు అనుకున్నట్టుగా సామాన్యమైనటువంటి వ్యభిచారిగా భావించకండి. అంటే బోధుడు జ్ఞాని కనుక కనిపెట్టాడు అనుకోండి, ఇంకోటి ఎవడనైతే ఏమనుకుంటాడండి అది. కాళిదాసు ఏ మూల ఏం దొరుకుతో చెప్పగలడు. చెప్పగలడు కాబట్టి ఎక్కడో దొరికిన రామాయణాన్ని ఆయన చెప్పగలిగాడు. ఆ మహాత్ముడి గొప్పతనం గురించి ఎప్పుడో ఒక ప్రత్యేక ఉపన్యాసం చెప్పాలన్నమాట, అంత గొప్పవాడు ఆయన. అలా ఒక వ్యక్తిని చూస్తే, నాయన నీకు ఫలానా చోట ఫ్యాంట్లో ఇక్కడ ఇది ఉందని చెప్పగలడు ఆయన. ఆ శక్తి కొద్దిగా నాకున్నా చెబితే డేంజర్ కాబట్టి చెప్పట్లేదు కానీ కలియుగంలో అతను చెప్పకూడదు. కానీ సాముద్రిక శాస్త్రం అంత గొప్పది. అలాంటి శాస్త్రం ఎరిగిన వాడు కాబట్టి హనుమంతుడు రాముడిని అద్భుతంగా వర్ణించాడు. ఆ ఘట్టం వింటే మన పాపాలు పోతాయిట, జాతక దోషాలు కూడా పోతాయి ఈ 35 అధ్యాయం వల్ల అన్నారు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీ మహిజా
గోబ్రాహ్మణే సుఖమస్తు నిత్యం లోక సమస్త సుఖినో భవంతు.